ఆయన అదృష్టం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే కేకారణ్యం వచ్చింది, దాన్ని మధువనము అంటారు. పూర్వం మధువు అని పేరు కలిగిన ఒకనొక రాక్షసుడు ఆ అడవిలో ఉండి మహాతపస్సు చేశాడు, అందుకని అతని పేరు మీదుగా దానికి మధువనము అని పేరు వచ్చింది. కృతయుగంలో ఉండేవాడు మధు అనేవాడు, అందుకే వాడి పేరు మీదుగా మధువనం అని పేరు వచ్చింది. అదిగో వాడి కొడుకే, ఆ మధువు యొక్క కొడుకే లవణాసురుడు అంటే. వాడు శివభక్తుడు, శివుడి దగ్గర శూలం పొందాడు. ఇవన్నీ విష్ణు పురాణంలో రాసుకొచ్చారు. భవిష్యత్తులో ఆ లవణాసురుణ్ణి శత్రుఘ్నుడు అనేవాడు చంపబోతున్నాడు, అప్పటి నుంచి వనం నిష్కంటకమవుతుంది అన్నారు. యమునా తీరంలో ఉంటుంది. ఆ తర్వాత ద్వాపరయుగం ప్రారంభం నుంచి ఈ మధువనానికి మధురాపురం అని పేరు వస్తుంది. అక్కడ ఒక రాజధాని ఏర్పడి అది మధుర అని పిలువబడుతుంది. ఆ మధురానగరం మహానుభావులైనటువంటి యదువంశీయుల చేత పరిపాలింపబడుతుంది. కృష్ణుడు అక్కడ పుడతాడని కూడా చెప్పారు. మధువనమే మధురాపురం, యమునా తీరం చాలా విశాలమైనది. ఇప్పుడు ఈ కాస్త మధుర అనుకోకండి సుమా, మధుర అంటే అప్పట్లో ఎంత విశాలమైన నగరం అండి. యమునా తీరంలో దాదాపు 24 మైళ్ళ విస్తీర్ణముతో ఉన్నటువంటి నగరం. అంటే 24 మైళ్ళు ఏ వైపు చూసినా అంతటి మహానగరం. అప్పట్లో పూర్తిగా తోట వనం, రకరకాలైనటువంటి చెట్లతో కూడినటువంటి వనం అది. ఆ వనం కేసి వెళ్ళాడు ఆయన. అక్కడ పులస్త్యుడు, పులహుడు, క్రతువు, కణ్వుడు ఇలాంటి మహానుభావులైన ప్రజాపతులు ఉన్నారు. ముందుగా ఆ ప్రజాపతులందరికీ నమస్కరించాడు ఆయన. పులస్త్యుడికి నమస్కరించి, నేను విష్ణు సాక్షాత్కారం పొందాలంటే ఏం చెయ్యాలి అన్నాడు. భాగవతంలో ఇంతమంది పేర్లు ఉండవు, ఒక్క విష్ణు పురాణంలోనే ఇంతమంది ఉన్నారని ఉంటుంది. పులస్త్యుడికి నమస్కరిస్తే ఆయన అన్నాడు, నారాయణ స్మరణం చేసుకో, హరికటాక్షం వల్ల నువ్వు అనుకున్న కోరిక తీరుతుంది అన్నాడు. వెంటనే ఆ పక్కనే ఉన్న పులహుడు నారాయణుణ్ణి, మనస్సులో సంపూర్ణంగా నింపుకో, నీ మనస్సు పూర్తిగా హరిమయమైపోవాలి, ఏ ప్రాంతానికి మనస్సు అటు ఇటు చెదరనివ్వకుండా ఏకాగ్రచిత్తుడివై జపం చెయ్యి అన్నాడు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, కణ్వుడు, కుత్సుడు, భృగు అందరూ కూడా హరినామస్మరణం చెయ్యండి అన్నారు. ఆ హరి యొక్క మంత్రం మాకు ఉపదేశించు అన్నాడు ఆయన. మంత్రం ఉపదేశించే వ్యక్తి మాకంటే కూడా గొప్పవాడై ఉండాలి, అతడే నారదుడు. ఇదిగో నారదుడు వస్తాడు, ఆయన నీకు మంత్రం ఇస్తాడు అన్నాడో లేదో, టక్కన నారదుడు అక్కడికి వచ్చాడు. ఈయన పూర్వజన్మ సుకృతం. ఎటువంటి గురువు వచ్చాడండి ఆయనకి? నారదుని వంటి మహానుభావుడు. వైకుంఠానికి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వెళ్ళగలడు. ఒక్క వైకుంఠమనే కాదు, ఈ చరాచర జగత్తులో ఏ ఊలకైనా తలచుకున్నంత మాత్రం చేత వెళ్ళగలిగే శక్తి ఒక్క నారదునికే ఉన్నది. నారదుని వలె ఎక్కడికంటే అక్కడికి ఏ క్షణంలో అంటే ఆ క్షణం వెళ్ళగలిగేవాడు మరొకడు ఎవడు లేడు. తలచినంత మాత్రం చేత వైకుంఠంలో ఉండగలడు. కాదు, కైలాసానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలడు. అబ్బే, వైకుంఠం నుంచి కైలాసం నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలడు. మానవలోకానికి రావాలంటే మానవలోకానికి రాగలడు. ఈ విధంగా ఏ ప్రాంతానికైనా చక 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 వెళ్ళగలిగే మహాశక్తి కలిగిన నారద మహర్షి. ధ్రువుడు కారణజన్ముడు గనక భవిష్యత్తులో మహాత్ముడు అవ్వాలి గనక టక్కన అక్కడికి వచ్చేశాడు. వచ్చి చేత్తో ధ్రువుడి తల నిమిరాడు. ఈ చిన్న బాలుడు బుగ్గల మీద గోళ్లతో కొట్టినంత మాత్రం చేతనే బుగ్గల్లోంచి పాలు బయటికి చిమ్మేటటువంటి కపోలములు కలిగిన బాలుడు విష్ణువు కోసం తపస్సు చేయడానికి బయలుదేరాడు. మహాత్ములకి వయస్సుతో సంబంధం లేదు కదా అనుకున్నట్ట. నిజంగానండి, చెక్కిళ్ళు మీటితే పాలు కారతాయని వారి పూర్వం. అంటే ఇంకా తల్లి పాలు తాగాడు, ఆ పాలే బుగ్గల్లో ఉన్నాయి. అంత లేత బుగ్గలు కలిగిన వాడు అని అర్థం అనమాట. నిజంగా పాలు అందులో చేయను రావు, అంత లేతవాడని చెప్పడం అనమాట. అటువంటి కుర్రవాడికి సవతి తల్లి ఏదో అన్నది అని ఒక పట్టుదల వచ్చిందనమాట. ఆ పట్టుదలతో విష్ణువు సాక్షాత్కారం పొందాలి అనుకుని తపస్సు చేయడానికి బయలుదేరాడు. అహో తేజ క్షత్రియాణం మానభంగమృష్యతాం బాలోప్యయం హృదా ధత్తే యత్సమాతుర సత్వచ. ఆహా, క్షత్రియుల తేజస్సు ఎంత గొప్పది, మాట పడరు కదా వాళ్ళు. సుక్షత్రియ వంశంలో పుట్టినవాడు ఎవరైనా దెప్పితే ఆ దెప్పుడు తట్టుకోలేడు. ఇతడు కూడా అటువంటి వాడే. ఈ చిన్నారి బాలుడు ఎంత నొచ్చుకున్నాడో, సవతి తల్లి మాటలు ఇతన్ని ఎంత బాధించాయో. బాధిస్తే ఏడుస్తూ కూర్చోలేదు. అసలు జీవితంలో ఏడుపు లేకుండా చేసే పరమాత్మను వేడుకోవడానికి బయలుదేరాడు అనుకుని, నాయన నువ్వెక్కడికి బయలుదేరావన్నట్ట, ఏమి ఎరగనట్టుగా. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ మీకు చెప్పే ఉంటారండి, అయినా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. నేను విష్ణువుని పొందాలి, ఆ విష్ణువు దర్శనం చేసుకోవాలి అని బయలుదేరాను. ఆయన్ని పొందడానికి మార్గం మీరు చూపించండి. మహాత్మా, నీవు నాకు మంత్రోపదేశం చేస్తే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేసి హరిదర్శనం చేసుకుంటాను. నాకు హరిదర్శనం చేయించు, ఎందుకంటే నువ్వు నిత్యం హరి దగ్గర ఉంటావు కనుక. పిలిస్తే నీ హృదయంలోనే హరి ప్రత్యక్షమవుతాడు కనుక అనగానే మళ్ళీ పరీక్షించాడు నారదుడు. నువ్వు ఆడుకునే కుర్రాడివి, ఈ వయసులో వాళ్ళంతా ఆటలాడుకుంటారు, బంతి ఆటలు, కబాడీ ఆటలు, ఇలాంటి ఆటలు ఆడుకోవాలి. దాంతోపాటు రకరకాల వినోదాలు పొందాలి, భోజనాలు చేయాలి, నిద్రపోవాలి. ఈ వయసులో మానావమానాలు ఏమిటి, ఏదో అసంతృప్తి కలుగుతూ ఉంటుంది. దానికోసం తపస్సు అక్కర్లేదు. బాలుడా, తపస్సు అంటే అంత తేలికైనది కాదు. తపస్సు అంటే మంచం మీద పరుపు వేసుకుని, మెత్తని పరుపు వేసుకుని పడుకోవడం కాదు, ఏసీ రూములో కూర్చుని పురాణం వినడం కాదు, భయంకరమైన ఉష్ణాన్ని తట్టుకోవాలి, వేడి తట్టుకోవాలి, వర్షాన్ని తట్టుకోవాలి, చల్లదనాన్ని తట్టుకోవాలి. ఈ మూడింటిని తట్టుకోవడం చాలా కష్టం. తపస్సు చేసేవాడు హిమాలయాలకు వెళ్ళాడు అనుకోండి, హిమాలయాల్లో చల్లదనం తట్టుకోవాలి, మందర పర్వతం మీద ఉంటే వేడి తట్టుకోవాలి, వర్షాకాలంలో బోరున వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షం నెత్తి మీద పడుతున్నా తట్టుకుని తపస్సు చేయాలి. ఇవే మాటల శీత, ఉష్ణ, వర్ష ఇత్యాది బాధలు తట్టుకోవాలి, తిండిని విడిచిపెట్టాలి, శరీరం చిక్కిపోతూ ఉన్నా కదలకుండా ఉండాలి, ఎవడైనా కొట్టడానికి వచ్చినా బాధపడకూడదు, తిట్టినా బాధపడకూడదు, శరీరాన్ని చాలా కష్టపెట్టాలి. ఆ కష్టమే తాపము అని పిలువబడుతుంది. తాపం అంటే వేడి. రకరకాల బాధలు శరీరానికి కలుగుతాయి, వాటన్నిటి తట్టుకోవాలి. అందువల్ల తపస్సు అనేది అంత తేలికైనది కాదు. ఈ ప్రయత్నం విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయి మీ అమ్మ దగ్గర కూర్చుని వేళ కింది పాలు తాగుతూ చక్కని మేగడ వేసుకున్న పెరుగన్నం తింటూ సుఖంగా ఉండు. మానవులకి కాలప్రభావం వల్ల సుఖాలు వస్తాయి, అంతలోనే దుఃఖాలు వస్తూ ఉంటాయి. యస్య దైవ విహితం సతేన సుఖ దుఃఖయోహో ఆత్మానం తోషయన్ దేహీ తమసహ పారమృచ్యతి. భగవంతుడు వాడు చేసుకున్న కర్మల్ని బట్టి ఒక్కొక్క సమయంలో సుఖమిస్తాడు, ఒక్కొక్కప్పుడు దుఃఖమిస్తాడు, ఒక్కొక్కప్పుడు మనస్సుకి ఆనందం కలుగుతుంది, అంతలోనే మనస్సుకి దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఈ సుఖ దుఃఖాలన్నీ కర్మలను అనుసరించి భగవంతుడు మనకి విధించేటటువంటివి. ఇవి తప్పించుకోవటం ఎవడి వల్ల కాదు. అనగా మహాత్మా, ఇది సామాన్య మార్గం, మీరు చెప్పింది ధర్మం, గురువులు చెప్పారంటే అందులో అధర్మం ఎందుకు ఉంటుంది, కానీ నాకు ఇది నచ్చదు. పట్టుదలతో తపస్సు చేసి ఎంతోమంది మహానుభావులు శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకున్నారు. నీవు అటువంటి వాడివే. నువ్వు కూడా పట్టుదలను విడిచిపెట్టి అందరిలాగా భోజనం చేస్తుంటే వాళ్ళని ఆరాధనలు అవుతావా? నువ్వు కూడా ఇంట్లో ఉండేవాడు, ఏదో ఉద్యోగం చేసుకుని కొంతకాలం డబ్బు సంపాదించి రిటైర్ అయిపోయాక టంచర్గా పెన్షన్ వస్తూ ఉంటే ఇంట్లో కూర్చొని భోజనం చేస్తూ కాలక్షేపం చేసేవాడు. కానీ మహాత్ముడవైన నీవు ఎన్నో సాధనలు చేసి భాగవతులను సేవించి భగవద్భక్తుల కథలు విని భగవన్నామస్మరణం చేసి కఠోర దీక్షతో భగవంతుడైన వాసుదేవుడి దర్శనం చేసుకున్నావు, నాకు కూడా ఆ భగవంతుడి దర్శనం చేయించు. మా తాత స్వయంభవమును పొందిన స్థానం కంటే గొప్ప స్థానం నేను పొందాలనుకుంటున్నాను. నువ్వు సామాన్యుడివి కాదు, బ్రహ్మదేవుడి మనస్సు నుంచి పుట్టావు. ఎప్పుడూ చేతిలో ఒక వీణ పట్టుకుంటావు. నూనం భవాన్ భగవతో యోంగజ పరమేష్ఠిన వితుదన్ నటతే వీణాం హితార్థం జగతోర్కవత్. సూర్యుడు లోకమంతా తిరుగుతూ ఉంటాడు. ఎందుకు తిరుగుతాడు? అందరికీ హితం చేకూర్చడానికి, వెలుతురివ్వడానికి, రాత్రి ఏర్పడడానికి, వర్షం కురవడానికి సూర్యకిరణములే కారణం. ఆ సూర్యభగవానుడు లోకబాంధవుడు, నువ్వు కూడా లోకానికి బంధువువి. లోకానికి హితం చేకూర్చడం కోసమే నిరంతరం బ్రహ్మశరీరం నుంచి పుట్టి చేతిలో వీణ ధరించి వీణ వాయిస్తూ హరి సంకీర్తనం చేస్తూ తిరుగుతూ ఉంటావు. నీ ఉన్న చోట పాపాలు ఉండవు, నీ ఉన్న చోట సంతోషమే ఉంటుంది. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు, జగములకు చేయించు చెవుల పండువు, మాయించు నగాళి ఇట్టిమతి మరి కలడే. ఎప్పుడు చేతిలో ఉన్న వీణ వాయిస్తూనే ఉంటాడు. ఆ వీణ ఆయన వాయించకపోయినా తనంత తానే మోగుతుంది అండి, తనయంత తానే శృతులు మోగిస్తూ ఉంటుంది. సాధారణంగా మనమైతే గింజుకుని టింగ్ టింగ్ అని నొక్కాలి, కానీ ఆయన ఒకసారి వాయించి నువ్వే మోగంటే అది ఎవరూ వాయించకుండానే ఆయన ఏ రాగంలో పాడుతుంటే ఆ రాగానికి అనుగుణంగా అది తనంత తాను మోగుతూ ఉంటుంది. ఆయన నోటి నుంచి ఎప్పుడూ ముకుంద గీతాలే వస్తాయి, కృష్ణుడి కీర్తనలే వస్తాయి, హరినామ సంకీర్తనం తప్ప మరొక సంకీర్తనము ఆయన నోటి నుండి రాదు. జగత్తుకి చెవులకి పండగ చేస్తాడు తన పాటతో. నారదుడు పాడుతూ ఉంటే ప్రపంచంలో పరవశించని వాడు ఎవడన ఉంటాడా? ఎంత బాగా పాడతాడా! ఆయన కంఠం మాధుర్యం, వీణానాదం మాధుర్యం. ఈ వీణానాదంతో కూడిన ఆయన గాత్రం వింటే అందరూ పరవశులైపోతారట. ఆనాడు ఆ నారదుడిని మీరు చూడలేదు, కానీ ఈ కలియుగంలో నారదుడు అంటే మన ఘంటసాల వారే. ఆ మహానుభావుడు పాడుతూ ఉంటే నారదుడులాగా ఎంత ఆనందం కలుగుతుందండి. ఒకసారి భక్త జయదేవుడు అనేవాడు ఎలా పాడాడో మీరు విన్నారా? కానీ భక్త జయదేవుని కీర్తనలు ఆయన పాడుతూ ఉంటే అద్భుతం కదా. ఆ గాత్రం భగవంతుడు మన కోసం పంపించుంటాడు అవన్నీ చూపించడానికి. దేవదేవ నారాయణ అని పాడుతూ ఉంటే ఆ కృష్ణ అర్జున యుద్ధంలో నిజంగా నారదుడే ఆయన రూపంలో వచ్చి దిగిపోయాడేమో అన్నంత బాగా పాడేయలేదు ఆయన. నిజంగా నేను ఎన్నిసార్లు వింటానో ఆ గీతాలు, విని 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 శరీరం అంతా పులకించిపోతుందన్నమాట. నారదుడి గాత్రం ఆ గాత్రమే. భగవంతుడు ఒక్కొక్కడు ఒక్కొక్క అందుకు పుట్టిస్తాడు కారణజన్ములు అన్నమాట. వాళ్ళు మహాత్మ, అందుకే నేను నిన్ను పట్టుకున్నాను. పాపాలు తొలగించేవాడు నువ్వే, మాయించు నగాళి పాప రాశిని తక్షణం తొలగిస్తావు. నీ వంటి జ్ఞాని సృష్టిలో మరొకడు లేడు కాబట్టి నిన్ను పట్టుకున్నానడగా ఇంకా ఆయనకి జాలి కలిగింది. నీ తల్లి దెప్పింది, మరొక తల్లి కన్న తల్లి అడవికెళ్ళు అంది. సునీతి చెప్పిన మార్గాన్ని అనుసరించి ఈ అరణ్యంలోకి వచ్చావు. ఇక్కడున్న మహానుభావులైన పులస్త్య, పులహ, క్రతు, కణ్వ, కొత్స, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, మార్కండేయాది మహానుభావులంతా నిన్ను హరిస్మరణ చేసి తరించమన్నారు. ఇప్పుడు నీకు ఆ హరిమంత్రం ఉపదేశించడానికి నేను వచ్చాను. నేను చెప్పిన మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో సేకరించు, జపం చేయి. మంత్రం ఎంత అన్నది అక్కర్లా, ఆ మంత్రం శ్రద్ధతో చెయ్యాలి. వాసుదేవుణ్ణి భజించు. ఆ వాసుదేవుడు కరుణాస్వరూపుడు. ఆయన నేను పిలిస్తే నా ఎదురుగుండా వచ్చి నిరంతరం తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు. నేను ఆయన అనుగ్రహంతో ఆయన్ని అంతటా చూడగలుగుతాను. భూమి మీద, ఆకాశంలో, నేల మీద, నిప్పుల్లోనూ, వాయువులోనూ, నా మనస్సులోనూ, ఇతరులలోనూ ఎక్కడైనా నేను హరిని చూడగలను. హరి సర్వాంతర్యాన్ని అప్పుడప్పుడు మన కోసం రూపం ధరిస్తూ ఉంటాడు. ఆయన రూపం లేనివాడు రూపం ధరిస్తాడు. రూపం ధరించినప్పుడు శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖ చక్ర గదా పద్మై అభివ్యక్త చతుర్భుజం కిరీటినం కొండలినం కేయూరవలయాన్వితం కౌస్తుభాభరణగ్రీవం పేత కౌసేయవాససం కాంచీకలాప పర్యస్తం లసత్కాంచననూపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. ఆ శ్రీమన్నారాయణుడు నల్లని మేఘం వంటి ఆకారంతో ఉంటాడు. శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ కుడివేపున ఉంటుంది. చెవులకు అద్భుతమైన కుండలాలు, అది కూడా మకరాకారం, మొసలి ఆకారంలో ఉండే ఆకుపచ్చని కుండలాలు ధరిస్తాడు. ఘనశ్యామం నల్లని మేఘం వంటి ఆకారంలో ఉంటాడు. పురుషుడు ఆయన. వనమాలినం మెడలో వనమాల అనే ఒక దండ ధరిస్తాడు. అందులో రకరకాల పువ్వులు తులసీదళాలు ఉంటాయి. దానికే వైజయంతిమాల అని పేరు. నీలాంటి భక్తులను అనుగ్రహించడానికి నాలుగు చేతులు ధరిస్తాడు. ఆ నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, గద, పద్మం ధరిస్తాడు. శిరస్సున కిరీటం ధరిస్తాడు. చెవులకు కుండలాలు ఉంటాయి. భుజములకు కీర్తులు, భుజకీర్తులు, వాటినే కేయూరములు అంటారు, అవి ధరిస్తాడు. చేతులకు కంకణాలు ఉంటాయి. నడుముకి బంగారపు మొలత్రాడు ఉంటుంది. కౌస్తుభము అనే మణి ధరిస్తాడు. పీత కౌశేయ వాససం, పసుపు పచ్చని పట్టు బట్ట కట్టుకుంటాడు. పీత అంటే పసుపు, కౌశేయం అంటే పట్టు, వాసస్ అంటే వస్త్రం. అటువంటి వస్త్రం ధరిస్తాడు. ఆయన కట్టుకునేది పట్టుబట్ట, అది పీతవర్ణంలో పసుపు రంగులో ఉంటుంది. ఇంకా నడుమునకు ఆయన ధరించిన త్రాడుందే వడ్డాణం, దానికి మువ్వలు ఉంటాయి, మంచి మంచి గంటలు ఉంటాయి. ఆయన కదిలినప్పుడల్లా మువ్వలు టింగ్ టింగ్ అని శబ్దం చేస్తాయి. లసత్ కాంచన నూపురం, కాళ్ళకు కూడా బంగారపు గజ్జెలు ధరిస్తాడు. ఆడవాడు పట్టీలు ధరిస్తూ ఉంటారు కదా, అలాంటి నూపురములు, బంగారపు నూపురాలు ధరిస్తాడు. వాటికి చిన్ని చిన్ని మువ్వలు ఉంటాయి. ఆయన భక్తులను అనుగ్రహించడానికి కాళ్ళు కదిల్చినప్పుడల్లా ఆ నూపురములు కూడా గణ 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 శబ్దం చేస్తాయి. ఇక ఆ రూపం ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. ఆ రూపం చూడడానికి మానవులకి రెండు కళ్ళు సరిపోవు. అందుకే పరమాత్మని ధ్యానిస్తే దివ్య దృష్టినిస్తాడు ఆయన. దివ్య దృష్టితో చూడవలసిందే ఆయన్ని. శాంతస్వరూపుడు ఆయన. ఇక ఆయన ఆకారమే శాంతం అని చెప్పారు. అందుకే విష్ణు సహస్రనామానికి ముందు ధ్యాన శ్లోకంలో శాంతాకారం అన్నారు ఆయన. ఆయన ఆకారం శాంతస్వరూపం. అందులో ఎక్కడా కోపం కనపడదు. మనస్సుకి ఆనందం కలిగిస్తుంది. నయనవర్ధనం, కంటిని ఇంకా 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 అభివృద్ధి చేస్తుంది. కంటికి ఆనందం కలిగించేటటువంటి అపూర్వ రూపం అది. పద్భ్యాం ఆయన పాదాలు, దానికొన్న నఖ గోళ్ళు మహాకాంతితో వెలిగిపోతూ ఉంటాయి. మణికాంతులు వెదజల్లుతూ ఉంటాయి ఆయన గోళ్ళు. ఆయన గనక కనపడ్డాడా, ఇక హృదయం అనేటటువంటి పద్మంలో ఆ రూపం అలా శాశ్వతంగా ఉండిపోతాడు. ఒక్కసారి ఆ రూపం చూసిన వాడి మనస్సులో ఆ రూపం అలాగే ఉంటుంది. సాధన చేస్తే భగవంతుడు అనుభూతి ఇస్తాడండి. నాకు ఒక్కొక్కటి వల్ల ఏ అనుభూతి కలగట్లేదంటే నువ్వు సాధన చేయలేదు. సాధన బాగా చేసి ఆయన నాకు కనబడాలి అనుకుంటే సందేహం లేకుండా పరమాత్మ దర్శనమిస్తాడు. ఆ అనుభూతి కలగాలంటే మహాసాధన చేయాలి. సాధన చేసిన వాడికి హృదయంలోనూ బయట కూడా కనపడతాడు. ఆయన లోపల ఆయనే, బయట ఆయనే కనపడతాడు. చిరునవ్వుతో ఉంటాడు ఆయన. ఆ పరమాత్మని చూచిన వాడికి వచ్చే ఆనందం ఇక జీవితంలో దేనివల్ల రాదు. ఈ ఆహారాల వల్ల, సంపదల వల్ల, వ్యక్తుల వల్ల, క్రీడల వల్ల కలిగే ఆనందం తుచ్ఛం, అశాశ్వతం. ఇవాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది ఆనందం. అదే ఆ భగవంతుడిని చూస్తే ఆ ఆనందం హృదయంలో శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ మహాత్ముణ్ణి నేను ఒక మంత్రం ఇస్తాను, ఆ మంత్రముతో ధ్యానించి తపస్సు చేసి దర్శనం చేసుకో. యం సప్తరాత్రం ప్రపఠం పుమాన్ పశ్యతి ఖేచరాన్. ఈ మంత్రం ఏడు రాత్రులు విడిచిపెట్టకుండా, ఏడు రాత్రులు అంటే కేవలం రాత్రిని కాదు, ఏడు రోజులు అని అర్థం. అక్కడ విడిచిపెట్టకుండా ఏడు దినములు జపిస్తే ముందుగా ఆకాశంలో సిద్ధులు కనపడతారు. రెండు నేను ఇప్పుడు నీకు ఒక మంత్రం ఇస్తున్నాను, ఈ మంత్రం విడిచిపెట్టకుండా ఏడు రోజులు జపించు. రాత్రిపూట నీకు ఆకాశంలో సిద్ధులు కనపడతారు. సిద్ధులు కనపడ్డారంటే ఇక ఆ తర్వాత నీకు ఈ మంత్రం ఫలిస్తుంది, పట్టిస్తుంది, భగవద్ దర్శనం అవుతుంది. సిద్ధులు కనపడకపోతే మాత్రం ఇది సిద్ధించదు. ఈ మంత్రం జపించిన వారందరికీ ముందు సిద్ధుల యొక్క దర్శనం అవుతుంది అనమాట. అని ఏం చేశాడు? ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రేణ అనేన దేవస్య కుర్యా ద్రవ్యమయీం బుధః. నాయన, నేను నీకు ఇస్తున్న మంత్రం ఇది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇదే ఆ మంత్రం, ద్వాదశాక్షరి మంత్రం. ఈ మంత్రాన్ని సత్పురుషుడు గురువు చెప్పగానే మళ్ళీ ఉచ్చరించాలి. నీకు మనస్సుకి అనిపించిన విధానం ప్రకారంగా దేశకాల పరిస్థితులకు తగినట్టుగా ఈ మంత్రం ఉచ్చరిస్తూ జపం చేయి. దేశకాలమాన పరిస్థితులను ఎందుకన్నాడు? వర్షాకాలం ఉందనుకోండి, అప్పుడు జపం చేసేటప్పుడు గొంతుకులో మార్పు వస్తుంది, చలికాలంలో మార్పు వస్తుంది, వేసవకాలంలో మార్పు వస్తుంది, పూజలు కూడా తేడా ఉంటాయి. వర్షాకాలంలో తామర పువ్వులు వంటివి దొరుకుతాయి, వాటిని సమర్పించు. అదే వేసవకాలంలో మల్లె పువ్వులు ఎక్కువ దొరుకుతాయి, అప్పుడు మల్లెలు సమర్పించు. అదే శీతకాలంలో అయితే నీకు చామంతికలు ఎక్కువ దొరుకుతాయి, వాటితో పూజించు. అదే అందుకని ఏం చెప్పాడనమాట, వివిధై ద్రవ్యై దేశకాల విభాగవిత్, నీ ఉన్న ప్రాంతంలో ఆ కాలమునకు అనుగుణంగా దొరికే ద్రవ్యంతో పూజించు. దొరకని దానికోసం వెతకు, ఆ సమయానికి ఏది దొరికితే దానితో పూజ చెయ్యి. స్వామివారికి వీలున్నంత వరకు తులసీదళాలు సమర్పించు, అడవుల్లో లభించే ఫలమూలాలు సమర్పించు. నువ్వు ఎలాగో అడవిలో మధువనంలో తపస్సు చేస్తావుగా, ఆ సమయంలో దొరికే వాటిని సమర్పించు. ఇంకా విష్ణువు యొక్క విగ్రహాన్ని శిలతో కానీ చెక్కతో కానీ దేంతోనో ఒకదాంతో తయారు చేసుకో. ఆయన చెప్పాడు రెండే రెండింటితో చెప్పాడు, అయితే చెక్కతో, కొయ్యతో లేదా శిలతో, వీటితో మాత్రమే నువ్వు విగ్రహాన్ని తయారు చేసుకో. మట్టితో అనలేదు, ఇక చెక్క లేక శిల విగ్రహాలైతే ఎక్కువ తొందరగా నీకు భగవత్ సాక్షాత్కారం అయ్యేలా చేస్తాయి. ఆ తర్వాత నీవు స్వేచ్ఛగా మంత్ర జపం చేసుకుంటూ పూజించు. అనగా గురువుగారికి ఒక నమస్కారం చేసేటప్పుడు మంత్రం ఇచ్చాక గురువుగారికి భక్తితో నమస్కరించాలి. గురుభక్తి లేనివాడు ఎప్పటికీ ఆ మంత్రానుష్ఠానమునకు తగిన ఫలితం పొందడు. అందులో ఎప్పుడు గురువుగారి అనుగ్రహమే ఉండాలి. ఏ ఈ మంత్రం ఆయనకి అంత కొర తెలీదా, కానీ గురువుగారు నోటిలో నుంచి బయటకు వచ్చాక అది విని ఉచ్చరిస్తేనే ఉపదేశం పొందినవాడు అవుతాడు. ఆ ఉపదేశం పొందినవాడికి మాత్రమే భగవత్ సాక్షాత్కారం అవుతుంది. పుస్తకాలు చూసి చాలామంది మంత్రాలు అనుష్ఠానం చేయడం మొదలెట్టారు. 6 రోజుల్లో శివుణ్ణి ఎలా ప్రత్యక్షం చేసుకోవాలి, 60 రోజుల్లో నిధులు ఎలా వస్తాయి, అంటే నీకు నిధులు రావు, ఉన్న నీ నిధులు పోతాయి, పుస్తకాలు చూసి చేయడం మొదలెడితే. ఎందుకంటే అందులో ఏం చెబుతాడు, గురువు ద్వారా తెలుసుకోవాల్సిందే కానీ వంటకాల్లో తగినంత ఉప్పు అంటే, తగినంత ఉప్పు అంటే ఎవడు చెప్తాడండి, నీకు తెలియాలి. అంతే ఇంట్లో ఎవరు చెప్పారు, మన ఆడవాళ్ళందరికీ కరెక్ట్గా ఎంత ఉప్పు వేయాలో అంత ఉప్పు వేస్తారు. ఎప్పుడో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉప్పు మర్చిపోతారు అనుకోండి చట్నీలో, ఇంక అక్కడ దరిద్రం అది. అలా మర్చిపోతే చెప్పలేదు, కానీ తగినంత ఉప్పు ఉంటే తగినంత ఉప్పే పడుతుంది అందులో. కారమని తెయమని ఏమన్నా కొలత ఉంటుందా? 30 గ్రాములు కారమని మీరు ఏమన్నా ఇంట్లో రోజు తూచి వేస్తున్నారా? ఏం తోచట్లా, ఎంత బాగా చేస్తారండి హాయిగా. ఎవరు చెప్పారు అది? అది పరంపరగా ఒక గురు పరంపర, ఇంట్లో ట్రైనింగ్ వచ్చేసింది. అమ్మ దగ్గర నుంచి కూతురికి, కూతురు దగ్గర నుంచి ఇంకోళ్ళకి, లేదా తండ్రి దగ్గర నుంచి కొడుక్కి, కొడుకు దగ్గర నుంచి ఇంకోటికి అలా వస్తుంది అంతే. అంత బాగా చేయగలుగుతున్నారు. ఎంత బాగా చేస్తారు కొంతమంది విగ్రహాలు, వాళ్ళ నాన్నగారు నేర్పారు, ఈయన నేర్చుకున్నాడు. గురు పరంపర లేకుండా పుస్తకాలు చూసి సుత్తితో ఇలా కొట్టాలంటే విగ్రహం తయారవుతుందా? అసలు లోపల రాముడిని చూస్తే రాముడి విగ్రహం ఇలాగే ఉంటుంది అన్నంత బాగా చెబుతున్నారు. మన శిల్పులు, విశ్వస్వరూపులు, విశ్వకర్మలు ఎంత అద్భుతంగా చెక్కారండి వాళ్ళు. వాళ్ళ రుణం మనం తీర్చుకోగలమా? ఎంత బాగా బిల్డింగ్ కడుతున్నాడు ఒక్కొక్క ఆయన ట్రైనింగ్ పొందినవాడు. అదే పుస్తకాలు చూస్తే అలా చేయలేదు. అందువల్ల గురు పరంపరగా నేర్చుకోవాల్సిందే ఏదైనా. గురుభక్తితో ఇప్పుడు ఈయన బయలుదేరి మధువనం చేరాడు. నారదుడు ఇక్కడి నుంచి ఉత్తానపాదుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో ఉత్తానపాదుడు ఏకాంతంగా ఒక గదిలో కూర్చుని గడ్డం కింద చేయబట్టుకుని, అయ్యో నా కుమారుడు ఎంత మంచివాడు ధ్రువుడు, వాడు తొడ మీద కూర్చుంటే మా ఆవిడ తోసేసింది, అప్పుడైనా కుమారా అని దగ్గరికి తీసుకున్నాను కాదు, దిక్కుమాలిన మగమాటం, ఆ చిన్న భార్య మీద ఉన్న ప్రేమ వల్ల ఎంత పొరపాటు చేశాను అని కొంచెం కొడుకుని తలుచుకొని బాధపడుతున్నట్ట కిన్నుడై ఉన్నాడు. అప్పుడు నారదుడు ఆయన దగ్గరికి వెళ్ళి దీవించగానే నారద మహర్షి రెండని కూర్చోబెట్టాడట. కూర్చోబెట్టాడు కానీ లోపల బెంగే ఉన్నది, కుమారుడి మీద వ్యామోహం ఉన్నది. అప్పుడు నారదుడు ఏమీ ఎరగనట్టుగా, రాజన్ కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుష్యత, కిం వా నరిష్యతే కామో ధర్మో వార్థేన సంయుతః. మహారాజా, నీ ముఖం పాలిపోయింది, పాడైపోయింది, దీర్ఘాలోచనలో మునిగినట్టుగా ఉన్నావు, అందుకే ఎక్కడ కళాకాంతులు లేవు, నేనొచ్చినా సంతోషంగా కనపడటం లేదు, నీ ముఖం. ధర్మం, అర్థం, కామం, ఈ మూడింట్లో ఏదైనా లోపం వచ్చిందా? ధర్మం తగ్గినా, అర్థం తగ్గినా, కామం తగ్గినా మనిషి ముఖం పాడైపోతుందిట, ఏం తేడా వచ్చింది అని అడిగాడు. ఏమి ఎరగనట్లుగా ఆయనకి ఏమో మంత్రం ఇచ్చి పంపాడా ఇక్కడికి వచ్చి, ఏం జరిగింది నీకు ఇంత దుఃఖం కలుగుతోంది అని అడిగాడు. అప్పుడు ఉత్తానపాదుడు, మహాత్మా నీకు తెలియందే ఉంటుంది, నా కుమారుణ్ణి బంగారం లాంటి వాడిని అన్యాయంగా పోగొట్టుకున్నాను, వాడు ఎక్కడికి పోయాడో ఏమిటో, అడవికి వెళ్ళాడని తెలిసింది, తీరా అడవిలో ఏ తోడేళ్ళో సింహాలో అతన్ని తినేసాయేమో అని బెంగగా ఉంది అనగా, ఓ సరేనా, దానికోసమైతే బాధపడకు, నువ్వెంతో అదృష్టవంతుడివి, నీ కుమారుడి గురించి బెంగ పెట్టుకోవలసిన అవసరం నీకు లేదు, నీ పుత్రుడు కారణ జన్ముడు, శీఘ్ర కాలంలో హరిస్మరణ చేసి హరిదర్శనం పొంది వరాలు పొంది రాబోతున్నాడు, అతడి వల్ల నీ పేరు కూడా జగత్ప్రసిద్ధికి ఎక్కుతుంది. మంగళవారం నాడు ధ్రువ చరిత్ర చెబుతూ ఉత్తానపాదుడి కొడుకు అంటూ నీ పేరుని పద్మాకర్ గారు కూడా గుంటూరులో ఉచ్చరిస్తారు. ఆ రకంగా నువ్వు ప్రపంచంలో ప్రజల నాలుకల మీద నోళ్లలో ఉండిపోతావు, నీ కీర్తి అంతకంతకీ పెరుగుతుంది. యశో విపుల ఏమొస్తావన్నాడు, నీ కీర్తి పెరుగుతుంది నీ కొడుకు వల్ల. నువ్వు లేకపోతే నీ కొడుకు లేడు, నీ కొడుకు తపస్సు చేయకపోతే నీ కీర్తి ఎవరు పట్టించుకుంటారయ్యా అని జరిగింది చెప్పి అతని కోసం ఆలోచించకుండా భోంచేయి అన్నట్ట. అమ్మయ్య, నారదుడు చెప్పాడు కనుక నా కుమారుడు బాగుపడతాడు అనుకుని కొంచెం ధైర్యం పొందాడు. ఇంకక్కడ మహానుభావుడు యమునా నది తీరానికి వెళ్ళి పరమభక్తి శ్రద్ధలతో యమునలో ముందు స్నానం చేశాడు. ఆ యమునంటే సూర్యుడి కూతురు, కాళింది అని ఆవిడ పేరు. సూర్యభగవానుడికి మొదటి భార్య సంధ్యాదేవి వల్ల పుట్టినటువంటి పుణ్యాత్మురాలు. ఆవిడంటే అందరికీ గౌరవమే. భవిష్యత్తులో కృష్ణుడికి భార్య కూడా అయ్యింది, కృష్ణుడికి ఎంతో సేవ చేసింది. కృష్ణుడికి కాళిందంటే అపూర్వమైన ప్రేమ. లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టిన నది కాళింది నది. అంటే కాళింది అన్నా యమునన్నా ఆవిడేనండోయ్, రెండు పేర్లు ఆవిడవే. అందులో స్నానం చేసేటప్పుడు సూర్యపుత్రి నమస్తుభ్యం అని ఆవిడ కోసం భక్తి శ్రద్ధలతోటి నమస్కారం చేయాలి. ఆవిడంటే సూర్యుడికి కూడా అభిమానం, జ్ఞానులంతా ఆవిడకి నమస్కరించే స్నానం చేశారు. అటువంటి ఆ జగన్మాత దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అందులో సంకల్పం చెప్పుకొని ఆచమనం చేసి పరమ పవిత్రమైన స్నానం చేశాడు. అనంతరం ఒడ్డు మీదకు వచ్చాడు. నారదుడు ఉపదేశించిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని అనుష్ఠానం చేశాడు. 3 దినాలకు ఒకసారి వెలగపళ్ళు రేగుపళ్ళు తిన్నట్టుకేం తినలేదు రెండో ఆయన. కపిత్త బదరాశన, కపిత్తము అంటే వెలగ, పండిన వెలగపండు, అప్పుడప్పుడు రేగుపళ్ళు, ఏది 3 రోజులకు ఒకసారి. పోనీ 3 రోజులకు ఒకసారి తిన్నాడు కదా, 3 రోజులకు సరిపడా ఇన్ని పళ్ళు తెచ్చుకు తినలేదు. దొరికిన వెలగపళ్ళు మొత్తం రేగుపళ్ళు పోగు చేసుకుని 3 రోజులకి సరిపడా ఒకేసారి లాగేసాడా? లేదు, 3 పళ్ళే, 3 వెలగ, 3 రేగుపళ్ళు తిన్నట్ట. ఆ వెలగపళ్ళు కూడా ఎంతంత పళ్ళు కావు, చిన్ని చిన్ని పళ్ళు, రేగుపళ్ళు ఎలాగో చిన్నవి. ఇలా 1 నెలలాళ్ళు కేవలం 3 దినములకొక పర్యాయము వెలగ రేగుపళ్ళు తింటూ తపస్సు చేశాడు. ఇంకా 2వ మాసం వచ్చింది. ద్వితీయంచ తథా మాసం షష్ఠే అర్భకో దినే తృణపర్ణాధిభి శీర్ణై కృతాన్న అభ్యర్చయత్ విభుం. 1 నెల గడిచాక 2వ నెలలో 6 రోజులకి, మొదట్లో 3 రోజులకి, ఇప్పుడు ఏం చేశాడు, ఫర్ ఎవర్ 6 డేస్, 6 దినములకు ఒకసారి ఎండిపోయిన గడ్డి పరకలు ఆకులు మాత్రమే క్లుప్తంగా తిన్నాడు. అసలు ఎండిన గడ్డి పశువులు తినాలంటే తప్ప మనలాంటి వాళ్ళని తినలేమే, అదిగో పచ్చగడ్డి ఇష్టపడతాయి ఏవి ఆవులు అవి ఇది, కానీ ఇది ఎండిన సన్నని గడ్డి పరకలు 1, 2, 3 ఎండిన కొన్ని ఆకులు తిని 6 రోజులకోసారి వాసుదేవ మంత్ర జపం చేశాడు. ఇంకా 3వ నెల వచ్చింది. 9 రోజులకు ఒకసారట, 3 పోయింది 6 పోయింది, ఇప్పుడు 9 దినములకు ఒకసారి నీరు మాత్రమే తాగేవాడు. అది కూడా 9 రోజులకోసారి ఆచమన జలమే, కేవలం ఆచమనం చేసే నీరు మాత్రమే, యమునా జలం మాత్రమే తీసుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ జపం చేశాడు. అప్పటికాయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన కళ్ళు మూసుకుంటే ఆయన శరీరాన్ని కుదిపినా కదిలేవాడు కాదట, ఎక్కడ అసలు కదలలేదు. దానికి గల కారణం జనసంపర్కం లేకపోవటం. అడ్డమైన వాళ్ళతోటి పొద్దున సాయంకాలం దాకా ఫోన్లో మాట్లాడితే ఏమవుతుంది, ఎవరితో మాట్లాడాలో అంతే మాట్లాడాలి, లేకపోతే అనవసర కబుర్లు వస్తాయన్నమాట. ఇదిగో నీ గురించి ఇలా అన్నారట, నా గురించి ఇలా అన్నారట అనుకుంటూ పిచ్చి కబుర్లు వస్తే వాసుదేవ ఉండదు, మన మనమే మోసం చేసుకుంటాం. అందువల్ల ఆ మహాత్ముడికి ఏకాంత ప్రదేశం, అనవసర ప్రసంగం లేని ప్రదేశం దొరికింది. మాయించి గురువు దొరికాడు, గురువు మీద భక్తి లభ్యమయ్యింది. కాబట్టి 9 దినములకు ఒకసారి కొంచెం మంచినీళ్ళు మాత్రమే త్రాగుతూ పూర్తిగా సమాధిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన శరీరంలో ఏ విధమైన ఆలోచనలు లేవు, కేవలం వాసుదేవుడు తప్ప. 4వ మాసం వచ్చింది, శ్వాసను కూడా అదుపులో పెట్టాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా తగ్గించేశాడు. ఒక్కసారి ఆయన లోపలికి గాలి తీసుకుని బిగిస్తే ముక్కులు నొక్కునేవి కాదు. మన వాళ్ళు కుంభించమని కానీ ఏం చేస్తారు, ఆయన గట్టిగా పట్టేసుకుంటారు. పట్టుకుంటే తప్ప లేకపోతే ముక్కుల నుంచి మళ్ళీ గాలి బయటకు వస్తుందట. తనంత తాను ముక్కులని నోటిని అదుపులో పెట్టి ఆ లోపల కుంభకం, పూరకం, రేచకం మూడు చేయగలిగాడు. 12 దినములకు ఒకసారి గాలి పీల్చుకున్నట్ట, అంటే 12 రోజులు గాలి లోపలే ఉండిపోయేది. ఆ లోపల గాలి మళ్ళీ విడిచిపెట్టేసి కొత్త గాలి తీసుకుని మళ్ళీ ఇంకో 12 రోజులు లోపల ఉంచేవాడు. ఈ విధంగా 12 దినములకు ఒకసారి మాత్రమే గాలి పీల్చుకునేవాడు. 5వ మాసంలోకి పూర్తిగా శ్వాస బంధించేశాడు. శ్వాస బంధిస్తే ఇక ఆ మనిషి ఉండడు నిజానికి, కానీ 5వ మాసం నుంచి 6వ మాసం వరకు 1 మంత్ పాటు ఆయన అసలు గాలి కూడా పీల్చుకోకుండా ఉండిపోయాడు. శరీరం స్తంభించిపోయింది, కట్టిపుల్లైపోయింది. అప్పుడు ఆయన మనస్సులో పరబ్రహ్మే చేరాడు. సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశ్రయం, హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షిత్కించినాపరం. పరబ్రహ్మని ధ్యానం చేశాడు. ఆయన మనస్సు పూర్తిగా హృదయంలోనే ఉంది. అందులోకి బ్రహ్మ, పరబ్రహ్మ అంటే పరమాత్మ తప్ప ఎవరూ లేరు, దాంతో స్థాణు అయిపోయాడు. పూర్తిగా తనను తాను బంధించుకున్నాడు. శబ్దం, రూపం, రసం, స్పర్శ, గంధం, ఈ ఇంద్రియ లక్షణాలు అసలు లేవు. అనగా బయట శబ్దం లోపలికి వెళ్ళదు, లోపల నుంచి శబ్దం బయటికి రాదు. వాసన లోపలికి వెళ్ళడంలా ఏ గంధమూ తెలియటం లేదు. అన్నిటినీ, పంచభూతాలని అదుపులో పెట్టేశాడు. పంచేంద్రియాలు నిగ్రహించాడు. మనస్సు పూర్తిగా నిలకడకు వచ్చేసింది, స్తంభించిపోయింది. ఆ స్తంభించిన మనస్సులో కేవలం పరమాత్మే ఉన్నాడు. ఆ దివ్యరూపం కనపడడం మొదలయ్యింది. ఇందాక చెప్పినట్టుగా 7 రోజులు చేస్తే అవుతుందని చెప్పారు. సిద్ధులు కనపడతారు కదా, ఆ సిద్ధులు ఆయనకి మొదట్లోనే కనపడ్డారు. కనబడే కారణం చేతనే ఆయనకి తపస్సు సిద్ధించింది. 7 రోజులు భక్తితో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది జపం శ్రద్ధతో చేస్తే ఆకాశంలో సిద్ధులు కనపడతారు. అలా కనపడ్డారు. కనపడ్డం వల్ల ఇప్పుడు ఈయనకి ఇక ప్రపంచం అంతా పరమాత్మమయమైపోయింది. ఇక 6వ మాసం వస్తూ ఉంటేనే ఒంటికాలు మీద నిలబడ్డాడు. ఒక కాలు బొటనవేలు నేల మీద చేర్చి, 2వ కాలు మోకాలు మీదకి చేర్చి, ఈ 2 చేతులు పైకెత్తగానే ఈయన బొటనవేలి బరువుకి భూమి కిందకి దిగిపోయింది. 2 అది తపస్సు అంటే. తపస్సు చేసిన వాడి శరీరం విష్ణు స్వరూపం అవుతుంది. విష్ణు బరువుని భూమి తట్టుకోగలదా? తట్టుకోలేక భూమి కిందకి దిగిపోయిందన్న రేఖగా. యదైక పాదేన సపార్థివార్భక తస్థౌ తదంగుష్ఠ నిపీడిత మహీ ననామ తత్రార్థమిభేంద్రధిష్ఠిత తరీవ సవ్యేతరతః పదే పదే. ఒకే ఒక పాదం, ఆ పాదం యొక్క వేలు, బొటన వేలు నేల మీద పెట్టి, మరొక పాదం మోకాలు మీదకి చేర్చి, ఈ రెండు చేతులు పైకెత్తాడు, వాటిని శిరస్సు మీద చేర్చాడు, తల తిన్నగా ఉంచాడు, దృష్టి ముక్కు కోణం మీద నుంచి హృదయంలోకి వెళ్ళిపోయింది. దాంతో ఆయన శరీరం విష్ణు అంతటి బరువుతో నిండిపోయింది. ఆ బరువుకి భూమి కిందకి దిగిపోయింది. మంచి ఏనుగు ఓ చిన్న పడవలోకి ఎక్కితే ఏమవుతుంది చెప్పండి? ఓ బరువైన ఏనుగు నావలో అడుగు పెడితే నావ ఎలా అయితే నీళ్ళలోకి దిగిపోతుందో కుంగిపోతుందో అలా భూమి కిందకి దిగిపోతే భూమిని మోస్తున్న ఆదిశేషుడు తట్టుకోలేక బేరమన్నట్ట. అమ్మ బావో ఏమిటి ఈ బరువు అన్నాడు. అప్పుడు విష్ణువు నవ్వుకుని మళ్ళీ తన ఆధార శక్తిని ఆదిశేషుడిలో పెట్టాడు. శేషుడిలో విష్ణువు యొక్క ఆధార శక్తి అనగా భూమిని మోసే శక్తి చేరకపోతే ఆ దెబ్బతో భూమి అంతా అధపాతాళానికి వెళ్ళిపోయేది. ఇక ఈయన శ్వాస స్తంభింపడంతో, శ్వాసని బిగించడంతో ఇంద్రాది దేవతలకి శ్వాస ఆడలేదు. ఎందుకంటే దేవతలకి భక్తుల యొక్క శ్వాసే మూల కారణం అవుతుంది. ఈయన శ్వాస ఆగిపోవడంతో ఇంద్రుడికి శ్వాస ఆగిపోయింది, బ్రహ్మగారికి కంగారు కలిగింది. దాంతో దేవతలంతా పరుగు పరుగులు వచ్చారు శ్రీమన్నారాయణుని దగ్గరకు వచ్చారు. ప్రభు రక్షించు రక్షించు, కారణమేమిటో తెలియదు, మేమందరం ఊపిరి తీసుకోలేకపోతున్నాం, మా శరీరాలు స్తంభిస్తున్నాయి, భూమి బరువెక్కి కిందకి దిగిపోతున్నది, ఇటువంటి స్థితిని మేమెప్పుడూ పొందలేదు. నైవం విదామో భగవన్ ప్రాణరోధం చరాచరస్యాఖిల సత్వధామ్నః విధేహి తన్నో వృజినాద్విమోక్షం ప్రాప్తాః వయం త్వాం శరణం శరణ్యం. ప్రభు పరమాత్మ, ఈ సకల చరాచర జీవులలో ఉన్న వాయువు స్తంభించింది, కదిలిపోకుండా ఆగిపోయింది. దాంతో మేము గాలి తీసుకోలేం, విడిచిపెట్టలేం, మా శరీరాలు బాధ పొందుతున్నాయి, భూమి బరువెక్కింది, ప్రపంచం అంతా తల్లకిందులైపోతోంది, ఆదిశేషుడు కూడా భూమిని మొయ్యలేని దుస్థితిలో పడ్డాడు, ఏదో కారణము చేత లోకములన్నీ కదిలిపోతున్నాయి, ఎక్కడి నుంచో వేడి మా దగ్గరకు వస్తోంది, ఆ వేడి గాలి మేము తట్టుకోలేకపోతున్నాం, గుంటూరు ఎండలైనా తట్టుకోవచ్చేమో, ఈ ఏడు తట్టుకోలేకపోతున్నాం. ఈ వేడి నుంచి రక్షించరగానే ఆయన చిరునవ్వు నవ్వి, ఈ వేడి మామూలు వేడి కాదు, తపోగ్ని, ధ్రువుడు చేస్తున్న తపస్సు నుంచి పుట్టినటువంటి అగ్ని. ఈ అగ్నిని మానవులు తట్టుకోలేరు, దేవతలు తట్టుకోలేరు, యక్షులు తట్టుకోలేరు. అతడు తపస్సు ఆపకపోతే ఈ ప్రపంచం తల్లకిందులవుతుంది, నాకు తెలుసు. ఇంతవరకు అతడు ఎంతవరకు తపస్సు చేస్తాడో చూద్దామని అనుకున్నాను. 6 నెలల్లో నన్ను వశపరుచుకోగలిగాడు వాడు. ఇంతకీ ప్రహ్లాదుడు, ధ్రువుడు ఇలాంటి వాడు చేసిన తపస్సు ఎక్కువ కాలం లేదు. ధ్రువుడు కేవలం 6 నెలల తపస్సు చేశాట, షడ్భిర్ మాసై అన్నారు. 6 నెలలు పూర్తయింది, భగవద్ దర్శనం పొందాడు ఆయన. కొన్ని కోట్ల సంవత్సరాలుగా తపస్సు చేస్తున్న వాళ్ళకు కూడా ఆయన దర్శనమవ్వదు. కొందరైతే ఎన్ని జన్మలెత్తినా ఎప్పటికీ ఆయన దర్శనం చేసుకోలేకపోతున్నారు. అటువంటిది కేవలం 6 మాసములతో భగవంతుణ్ణి ఆకట్టుకోగలిగాడు ధ్రువుడు. అది నిష్ఠ అంటే. క్షణానికి ఒకసారి మనస్సు మారిపోతే ఇలాగా మూడ్గా ఉండేవాడికి భగవద్ దర్శనం అవ్వదు. మేము పిలిస్తే భాష వశమవుతుందంటే దానికి గల కారణం ఏమిటో తెలిసినా మా మనస్సులు చంచలముగా ఉండవు. అది చదువుతుంటే దాని మీద తప్ప దృష్టి ఉండదు. ఒక్కసారి మీరు బయట ఉన్నప్పుడు గురువుగారికి ఇక్కడికి వచ్చేసరికి ఎంత మార్పు వస్తుందో మీరే చూస్తున్నారు కదా. అక్కడికి వస్తే ఆ కంఠం మారిపోతుంది, ఆ ప్రవర్తన మారిపోతుంది. ఆ తన్మయత్వం ఎందుకు వస్తుందంటే దాని మీద ఉన్న నిష్ఠ, అదే తపస్సు. ఆ తపస్సు వల్ల భగవంతుణ్ణి శీఘ్ర కాలంలో పొందవచ్చు. దేవతలకి ధైర్యం కలిగించిన శ్రీమన్నారాయణుడు తక్షణం గరుడే రమ్మన్నాడు. తక్షణం అక్కడికి వచ్చారు గరుత్మంతుడు. సహస్ర శేరషాపి తతో గరుత్మత మధోర్వనం భృత్య దిదృక్షయాగత. వెంటనే పరమాత్ముడు, అనేక శిరస్సులు కలిగిన వాడు, ప్రస్తుతం ఒక్క తల కలిగింది పొందాట. సహస్ర శేరష అపి, 1000 తలలు కలిగిన వాడైనా అనేక శిరస్సులు కలిగిన వాడైనా ఒక్కడే అయ్యాడు, ఒక్క తల కలిగిన వాడయ్యాడు. మహారూపం ధరించాడు. తదనంతరం ఏం చేశాడు? గరుత్మంతుణ్ణి అధిరోహించాడు. గరుడ వాహనం మీద హుటాహుటిన మధువనానికి బయలుదేరాడు. గరుడ వాహనం మీద వెళ్ళడానికి ఒక కారణం ఉందిలేండి. గరుడ వాహనం లేకుండా వెళ్ళుంటే ఆ జన్మలోనే ముక్తి ఇచ్చేవాడు. ముక్తి పొందడానికి ముందు ఇంకా కొంతకాలం పాటు కొన్ని సుఖాలు అనుభవించాలి. ఒక మండలంగా మారాలి, ఒక నక్షత్ర మండలంగా లోకానికి దర్శనమివ్వాలి. అందుకని గరుడ వాహనం మీద వెళ్ళాడు. లేదా గజేంద్ర మోక్షంలో లాగా టక్కన వెళ్ళిపోయి గజేంద్రుడు పట్టుకొచ్చేసినట్టుగా పట్టుకొచ్చేవాడు. అలా పట్టుకురాకుండా వెళ్ళడం అనే కథలు. ఇంకా ఆయన కొంతకాలం ప్రజలకు దర్శనమివ్వాలి, ఆకాశంలో నక్షత్ర మండలంగా కనపడాలి. ఓహో, ఇతడు చిన్న వయస్సులో తపస్సు చేసి ఇంత గొప్పవాడయ్యాడు అని అతన్ని చూచి మనం తలుచుకుని సంతోషించాలి. అప్పుడు కలియుగాంతంలో ఆయన ముక్తికి వెళ్ళాలి. అది దృష్టిలో పెట్టుకుని ఆయన గరుడ వాహనం మీద అక్కడికి వచ్చాడు. నాయన లే, నేను వచ్చాను అనగానే వెంటనే ధ్రువుడు కళ్ళు విప్పాడు. కళ్ళు మూసుకుని ఉండగా లోపల గరుడ వాహనం మీద ఉన్న స్వామిని చూసేట, కళ్ళు తెరిచి అదే రూపం చూడగలిగేట. అది అదృష్టం అన్నమాట. స్వామివారు వస్తూ ఉంటేనే కళ్ళు మూసుకున్న ఆయనకి హృదయంలో కనపడ్డాడు. లోపల కనబడిన స్వామిని ఎదురుగా చూడడానికి కళ్ళు విప్పి చూశాడు ఆయన. కళ్ళు విప్పగానే అదే రూపం ఎదురుగుండా కనపడింది. ఏమి రూపం, ఏమి సౌందర్యం! అనేక పాదాలతో ఉన్నాడు ఆ స్వామి, అనేక నేత్రాలతో ఉన్నాడు. అది మరియును చారు లక్షణ లక్షిత నఖపాద కొల్పజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటిసూత్ర హారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలన అసాధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జ విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యుక్కున పురుషోత్తముని గాంచి. ఆ మహాత్ముడు అనేక శుభలక్షణములతో ఉన్నాడు, అనేక శిరస్సులు కలిగిన వాడై కూడా ప్రస్తుతం ఒక్క శిరస్సుతో ఉన్నాడు. అనేక బాహువులతో, అనేక పాదాలతో, అనేక నేత్రాలతో, చెవులకు కుండలాలతో, మెడలో కౌస్తుభముడితో, శ్రీవత్స లాంఛనంతో, ఎడమవేపుల లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉండగా, చేతులకి కంకణాలతో, భుజకీర్తులతో, నడుములకు వడ్డాణంతో, కాళ్ళకి నూపురాలతో, కిరీటంతో, కిరీటానికి నవరత్నములు తాపనం చేయబడి ఉంటే ఆ నవరత్నముల కాంతితో ధగ ధగ వెలిగిపోతూ వైజయంతి వన మాలిక విరాజిత విశాల వక్షుడై సునందుడు నందుడు మొదలైనటువంటి వాళ్ళు ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్తోత్రాలు అందుకుంటూ దర్శనమిచ్చాడు. శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య ఇటువంటి మాయాశక్తులు ఆయనని సేవిస్తున్నాయి. ఆ శక్తులతో సేవింపబడుతూ కనపడ్డాడు. ఆ మహాత్ముడిని చూడడంతో పులకించిపోయాడు. ఆ రూపాన్ని కళ్ళతో తాగేశాట. నిజానికి ధ్రువుడు తన మానవ నేత్రాలతో ఆయన్ని చూడలేడు. అందుకే అక్కడికి వస్తున్నప్పుడే నారాయణుడు ఆయనకి దివ్య దృష్టి ఇచ్చాడు, తనని చూడగలిగే దృష్టి ఇచ్చాడు. ఆ దృష్టితో చూడగలిగాడు. లేకపోతే ఏం చూడగలడు? చూస్తే కళ్ళు పేలిపోతాయి. సూర్యుడిని చూస్తేనే మన కళ్ళు పేలిపోతాయే. మధ్యాహ్నం పూట కాసేపు సూర్యుడికే అలా చూడండి, ఎండలోకి వచ్చి ఇహతర జీవితంలో ఏం ఉండవు. ఎండ కాదు, నీ మొహం మండన్నట్టు అవుతుంది. అటువంటిది కొన్ని కోట్ల సూర్యుల కాంతితో ఉన్న పరమాత్మను చూడాలంటే ఈ నేత్రములతో ఏం చూడగలడు? అందువల్ల పరమాత్ముడు ఆయనకి తన రూపమును చూడగలిగే శక్తి ఇచ్చాడు. దానికి దివ్య దృష్టి అని పేరు. ఆ దృష్టితో చూడగలిగాడు. చూచి పరవశించిపోయాడు, పులకించిపోయాడు. పదే పదే ఏదో నాలికతోటి మనం తేనె తాగినట్టుగా ఆ అమృతం వంటి రూపాన్ని కళ్ళతో తాగేశాడు. అంటే చూచి ఆనందించాడు. ఆయన్ని స్తుతించాలనుకున్నాడు, కానీ నోట్లోంచి మాట రాలేదు. నోట మాట రాలేదట. అంతటి సౌందర్యాన్ని, ఆ రూపాన్ని, ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూచాక స్తోత్రం చేసే శక్తి లేకుండా పోయింది ఆయనకి. చూడండి, ఎప్పుడైనా ఆనందం ఎక్కువైపోతే మాట రాదు. ఎక్కువ ఆనందం అయిపోతే ఒక్కోసారి స్టేజ్ మీద మాట్లాడండి అంటే ఎవరు మాట్లాడరు. ఆఖరి పురాణం అయిపోయాక రెండు మాటలు మాట్లాడంటే ఏం మాట్లాడతామండి అన్నారు కొందరు పాపం. కారణం, వాక్కుకి కూడా అందనంత గొప్ప రూపం అది. స్తుతించాలనుకుంటాడు, నోట మాట రాదు. అప్పుడు స్వామివారికి కలిగింది ఇతని మీద అభిమానం. ఈ పిల్లవాడు నన్ను చూచాడు, నన్ను స్తుతించాలనుకుంటున్నాడు, పొగడాలనుకుంటున్నాడు, కానీ వాక్కు స్తంభించింది అనుకుని ఏం చేశాట? కృతాంజలిం
బ్రహ్మమయే కంబున పస్పర్శ బాలం కృపయా కపోలే.
ఆ చంటి పిల్లాడి దగ్గరకు వచ్చి శంఖం తీసుకుని పాంచజన్యమనే తన శంఖంతో బుగ్గల్ని ఇలా నిమిరాడు. శంఖంతో స్పర్శ చేశాడు, బుగ్గల్ని ప్రేమగా తాకాడు. ఈ శంఖం తగలడంతో బుగ్గలకి ఆ నోట్లోంచి ఎక్కడ లేని వాగ్ధార వచ్చింది. రూపం దర్శనం చేయించేవాడు ఆయన, ఆ రూపాన్ని చూచి స్తంభించిపోయేలా చేసినవాడు ఆయనే. ఆ రూపాన్ని పొగడడానికి కావలసిన వాగ్ధార మళ్ళీ శంఖం ద్వారా ఇచ్చినవాడు ఆయనే. శంఖంతో తగిలితేట భగవంతుడికి మన మీద ప్రేమ కలిగితే శంఖం ఒకసారిలా కొడతట, మనకి తగిలిస్తాడు. అందులో ముఖ్యంగా బుగ్గలకి తగిలిస్తే మంచి మాట వస్తుంది మనకి. అందుకే పిల్లలకి మాటలు సరిగ్గా రాకపోతే భగవంతుని విగ్రహం దగ్గర ఉన్న శంఖం దగ్గరికి వెళ్ళి ఆ శంఖాన్ని తులసిదళాలతో పూజించి ఆ శంఖం పిల్లలకి బుగ్గలకి తగిలిస్తే వాడికి అక్కడి నుంచి మళ్ళీ మాటలు రావడం మొదలెడతాయి. పూర్వకాలంలో పిల్లలు ఎక్కువ కాలం మాట్లాడకపోతే, 5 ఏళ్ళు వచ్చినా సరిగ్గా మాట రాకపోతే శ్రీమన్నారాయణుడిని శంఖంతో పూజించి ఆ శంఖం పట్టుకొచ్చి వాడు బుగ్గలకి తగిలిస్తే దానివల్ల వాక్శుద్ధి వస్తుంది, మాట వస్తుంది, వాడికి తెలివితేటలు పెరుగుతాయి. ఇప్పుడు ధ్రువుడు భక్తితో పూజించడం మొదలెట్టాడు. యోంతః ప్రవిశ్య మమవాచ మిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఓ పురుషోత్తమ, నీవే సర్వశక్తి సంపన్నుడివి, ఇక నీకంటే గొప్ప శక్తి ఉన్నవాడు ఎవడు లేడు, అన్ని శక్తులు నీలో ఉన్నాయి. నువ్వేం చేసావు, నా హృదయంలో ప్రవేశించావు. అంతఃప్రవేశ్య యహ అంతఃప్రవేశ్య, ఎవడు నా హృదయంలో ప్రవేశించాడో తేలిక చెప్పాలంటే నువ్వు నా హృదయంలో ప్రవేశించావు. ప్రవేశించి ఏం చేసావు, మాట్లాడడానికి వీలు లేకుండా ఉన్న నన్ను, మాట లేక బాధపడుతున్న నన్ను మాట్లాడేలా చేసావు. నీవే వచ్చావు, నువ్వే వాక్కిచ్చావు, నా చేత స్తోత్రం చేయించుకుంటున్నావు. నీ తేజస్సు నాలో జ్ఞానశక్తిని పెంచింది. నా కాళ్ళు, చేతులు, ముక్కులు మొదలైనవన్నీ ఇప్పుడు చెలించాయి, కదలడం మొదలెట్టాయి. ఎంతో పూర్వం వాటికి చైతన్యం లేదు, సమాధిలో బిగుసుకుపోయి ఉన్నాను, ఇప్పుడు ఇవన్నీ కదలడం మొదలెట్టాయి. అంటే చైతన్యం ఇచ్చింది నువ్వు, మాట ఇచ్చింది నువ్వు, మాట్లాడే శ్లోకాలు రచించే శక్తి ఇచ్చింది నువ్వు. ఇలా సర్వప్రాణులలో చైతన్య రూపంతో ఉండే నీకు నమస్కరిస్తున్నాను. ఈ చరాచర జగత్తంతా నీ రూపమే, నీవు అందులో ఉంటే అది శివం, నువ్వు తప్పుకుంటే శవం అవుతుంది. నీ ఒక్కడివే అగ్ని ఉపాధి భేదాలతో ఎలా విలసిల్లుతుందో అలా విలసిల్లుతున్నావు. అనగా ఏమిటి, కట్టెలో ఉన్నప్పుడు కట్టెలో ఉన్న అగ్ని, యజ్ఞంలో ఉంటే యజ్ఞాగ్ని, ఏ నూనె దీపంతోనూ విరుగుతున్నప్పుడు అది ఆ నూనెతో విరుగుతున్నటువంటి ఒక వత్తి, ఇలా కనపడుతున్నది నిజానికి. అన్నిట్లో ఉన్నది అగ్నే, శ్మశానంలో ఉన్నా, శవాన్ని తగలబెడుతున్నా, వంట చేస్తున్నా, యజ్ఞం చేస్తున్నా, ఒత్తిలో ఉన్నా, కట్టెలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంకో దాంట్లో ఉన్నా, వెలుగుతున్నది మొత్తం మీద అగ్నే. కానీ ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగులో ఒక్కొక్క విధానంతో ఉంటుంది, ఒక్కొక్క చోట వాసన ఒక్కో రకంగా ఉంటుంది. నెయ్యితో వెలుగుతున్నప్పుడు నేతి వాసనతో ఉంటుంది, నూనెతో ఉన్నప్పుడు నూనె వాసన వస్తుంది, ఏ దిక్కుమాలిన బట్ట కాలిపోతుంటే దుర్వాసన వస్తుంది. కానీ మొత్తం మీద ఉన్నది అగ్నే. అలాగే నీవే ఇంతమంది రూపాల్లో ప్రాణరూపంతో ఉన్నావు, అటువంటి నీకు నమస్కారం. మా శరీరాలు శవతుల్యాలు, ఈ శవంలో ప్రవేశించి ఈ ఇంద్రియాలు పొంది సుఖాలు అనుభవిస్తూ తిండి తింటూ భోగాలు అనుభవిస్తూ చివరికి ఇదే శాశ్వతం అనుకుని సర్వనాశనం అయిపోతున్నాం. అటువంటి మమ్మల్ని, నరకంలో పడిపోతున్న మమ్మల్ని అనుగ్రహించడానికి అప్పుడప్పుడు నువ్వు గురువుల్ని పంపిస్తూ ఉంటావు. కుణపోపభోగ్యం అన్నాడండి, ఇది శవం, నరకానికి వెళ్ళిపోవలసినది, ఏ నక్కలో పీక్కు తినవలసిన శరీరం. ఈ శరీరాన్ని నీ నామస్మరణతో ఎంతోమంది కుక్కలు నక్కలకి పాలు కావలసిన శరీరాన్ని పవిత్ర శరీరంగా మార్చుకుంటున్నారు. మరికొంతమంది ఏదో భోగాలు అనుభవిస్తూ సర్వనాశనమై ఏదో పుడుతూ చస్తూ ఉంటారు. చాలామంది పుడుతున్నారు, పుట్టారు, డబ్బు సంపాదించారు. ఎప్పుడు చూసినా తిండి, ఎప్పుడు చూసినా గృహం. ఒక్కనాడు దానం లేదు, ధర్మం లేదు, నీ నామస్మరణం లేదు, నీ కథలు వినడం లేదు. చివరికి ఈ శరీరం విడిచిపెడతారు. ఆ డబ్బు ఇక్కడే ఉంటుంది, శరీరం మాత్రం పంచభూతాల పాలైపోతుంది. తగలబడుతుందో, పీక్కు తింటాయో, లేక ఏ పురుగులు పట్టిపోతాడో తెలియదు. చచ్చాక వీడి బతికేమిటో తెలియదు. ఈ పిల్లలు ఎవరి కోసం నువ్వు ఇంత కష్టపడి సంపాదించావో వాడు కనీసం పిండం పెడతాడని నమ్మకలేదు. ఇవాళ ఎంత బాగా చెప్పాడండి ఆయన, మన కోసం చెప్పినట్టుగా చెప్పాడు. ఇంత కష్టపడి సంపాదించి పిల్లలకి ఇస్తున్నారు ఆస్తి, రేపొద్దు నువ్వు తెచ్చాక నీ తండ్రికి, ఈ తండ్రికి, ఆ కొడుకు కనీసం ఇంత పిండం పెడతాడా, దహనం చేయిస్తాడా? దీన్ని కూడా ఏదో రాజకీయానికి వాడుకుంటాడు తప్ప, మా నాన్న చచ్చిపోయాడని పొద్దున సాయంకాలం దాకా ఎండలో పారేసే శవాన్ని అందరూ వచ్చి దండ వేసేదాకా ఉండి దీన్ని ఓట్లు వాడుకుంటారు చివరికి. ఈ కలియుగంలో మీరు చూడండి ఎక్కడన్నా ఇదే దుస్థితి, ఈ దరిద్ర శరీరాన్ని కొన్ని చోట్ల అయితే ఆస్తుల కోసం వాడుకుంటున్నారు. ఈ అస్థికల్ని గంగలో కూడా కలిపేటటువంటి వాడు ఉన్నారో లేదో తెలియదు. అందుకే జీవులు అది కనిపెట్టి బతికుండగానే తాను ముక్తి పొందడానికి ప్రయత్నించాలి. లేకపోతే పుడుతూ ఉంటాడు, చస్తూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ చస్తూ ఉంటాడు, ఎన్నెన్నో జన్మలు ఎత్తుతాడు. ఈ జన్మలో ఉన్న ఆస్తి వచ్చే జన్మలో ఉండకపోవచ్చు, ఈ జన్మలో ఉన్న ఆనందం ఉండకపోవచ్చు, చివరికి దుఃఖం తప్ప ఈ శరీరానికి ఏది మిగలదు. అటువంటి వారు నిన్ను స్మరించి బ్రహ్మానంద భరితులై స్త్రీ పురుషాది భేదం లేకుండా, నపూంసకాది భేదం లేకుండా నీవు ఉండే పరలోకం పొందగలుగుతారు, దివ్యలోకం పొందగలుగుతారు. ప్రభు నీ లోకం, నీ రూపం బ్రహ్మానందం కలిగిస్తాయి, జ్ఞానం కలిగిస్తాయి. ఈ పుత్రుడు, మిత్రుడు, కళత్రం, గృహం ఇటువంటి వాటి మీద మోహాన్ని విడిచిపెట్టి నీవే దిక్కనుకున్నవాడు నీ దగ్గరకు వస్తాడు. కారణం, నీకు పుట్టుక లేదు, ఏ రూపం లేదు, అన్ని రూపాలతో ఉంటావు. నీది నిర్గుణ పరబ్రహ్మం, మా కోసం సగుణ రూపంతో కనపడుతూ ఉంటుంది అని పరిపరి విధాలుగా ప్రార్థించి దయ చూపించావు పిల్లవాడి మీద. 6 నెలల పాటు చేసిన నా పిసర తపస్సు ఎక్కడా, ఈ కాస్త తపస్సుకి మెచ్చుకుని దర్శనమిచ్చిన నీ కరుణ ఎక్కడా అని కాళ్ళ మీద పడగానే భగవానుడు, నాయన నీ సంకల్పం నాకు తెలుసు, పినతల్లి మాటలు నిన్ను గాయపరిచాయి, అందుకే తపస్సు చేశావు. ఇప్పుడు నీకు ఈ మీ నాన్నగారి తొడ మీద కూర్చునే చిన్న పదవి కాదు ఇచ్చేది నేను. ఎవరికీ ఇవ్వని అద్భుతమైన ధ్రువమైన శాశ్వతమైన లోకం ఇస్తున్నాను. ఆ లోకం తేజోమయం, మహాకాంతితో ఉంటుంది, యుగాంతం వరకు శాశ్వతంగా ఉంటుంది. దాని చుట్టూ గ్రహాలు నక్షత్రాలు తిరుగుతాయి, శుక్రాదులు కూడా నీ చుట్టూ తిరుగుతారు, ప్రదక్షిణ చేస్తారు. అదే ధ్రువ మండలం, ఓ గొప్ప లోకం. ఆ లోకంలో నువ్వు ఉంటావు, నీ కాంతిని చూచిన వాడు నువ్వే నక్షత్రం అనుకుంటారు. కానీ నిజానికి నక్షత్ర మండలం, ఆ మండలంలో నువ్వు ఉండి పరిపాలన చేస్తావు. అక్కడ కూడా నేను నీకు దర్శనమిస్తాను. అలా ధ్రువ మండలంగా ఉండి ఈ కలియుగాంతం అయ్యాక శాశ్వతంగా నా సన్నిధానానికి వస్తావు. నువ్వు ఇంటికెళ్ళు, నీ తండ్రి ఉత్తానపాదుడు నీకు పట్టాభిషేకం చేస్తాడు. 36,000 సంవత్సరాలు ఎన్నాళ్ళు, 36,000 36,000 సంవత్సరములు నువ్వు భూలోకాన్ని పరిపాలిస్తావు. భవిష్యత్తు కూడా చెబుతున్నాను, నీ తమ్ముడు ఉత్తముడు వేటకు వెళ్ళి చస్తాడు, అప్పుడు నువ్వు కొన్ని కష్టాలు యక్షులకు కలగజేస్తావు. అనంతరం నన్ను ఆరాధించి సప్తర్షి మండలం కంటే ఊర్ధ్వభాగంలో ఉండి అనంతరం పరంధామం చెందుతావు అంటూ, పరమాత్మ నువ్వు నాకేమిస్తావో ఇ అనగానే ఆయన ఇదిచ్చి అదృశ్యమైపోయాడు. ఈ అదృశ్యమైపోయిన తర్వాత ధ్రువుడు లోపల మళ్ళీ బెంగెట్టుకున్నాడు అండి. భగవంతుడు దర్శనమిచ్చిన తర్వాత బెంగ ఏమిటని అడుగుతారేమో, ఆయనకేం బెంగ కలిగింది? సనక సనందనాది మహర్షులకు కూడా దర్శనమివ్వని పరమాత్మ కనపడితే ఇంకా మా అమ్మ సవతి తల్లి తిట్టిన తిట్లు మనస్సులో ఉండిపోయాయి. అందుకే నేనేం అనలేకపోయాను. నీతో పాటు వైకుంఠానికి పట్టుకుపో అంటే ఇప్పుడే పట్టుకుపోయేవాడు కదా. ఇంకా నాకు 36,000 సంవత్సరాలు భూలోకంలో పరిపాలన ఏమిటి, ధ్రువ మండలం ఏమిటి, ఎంత పొరపాటు జరిగింది. దేహం మీద అభిమానంతో తపస్సు చేశాను, అవమానం కోసం తపస్సు చేశాను, అదే మూర్ఖత్వం. అనిశ్చితమైన పదవి కోరాను, శాశ్వత పదవి వైకుంఠం పొందలేదు. స్వర్గం కూడా పుణ్యం క్షీణిస్తే మళ్ళీ కిందకి పంపేసే లోకం. స్వర్గం శాశ్వతం కాదు, మనం ఎన్నో కష్టాలు పడి తపస్సులు చేసి స్వర్గానికి వెడితే అక్కడ శాశ్వతంగా ఉండంట. కొంతకాలం అక్కడ ఉండి సుఖాలు అనుభవించి మళ్ళీ మన పుణ్యం క్షీణించాక అంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోతే అకౌంట్లో రూపాయి లేకపోతే ఏటీఎం కార్డు పెడితే ఎలా రాదు, అలాగే స్వర్గంలో కూడా మన పుణ్యం క్షీణించాక ఇంద్రాది దేవతలు ఒరే అబ్బాయి ఇక నీ పుణ్యం అయిందిరా మళ్ళీ పుట్టుని భూమి మీదకు తోసేస్తారు. అప్పుడు మనం మన కర్మని బట్టి గుంటూరులోనో ఒంగుటూరులోనో టంగుటూరులోనో పొంగుటూరులోనో ఎక్కడో తోడపడతాం. కాకపోతే పుణ్యం క్షీణించాక మళ్ళీ పుట్టేటప్పుడు మానవ జన్మ ఎత్తచ్చు లేకపోతే ఇంకేదన్నా జన్మ ఎత్తచ్చు. అందువల్ల శాశ్వతం కాని స్వర్గం ఇతడికి లభించకూడదనే ఉద్దేశ్యంతో ఏమిటో దేవతలంతా నా మీద కుట్ర పనినట్టున్నారు. దేవతలు అంటే ఎవడైనా తపస్సు చేస్తే వీడు ఎక్కడ భగవంతుడు కనబడగానే మోక్షానికి వెళ్ళిపోతాడో అని అనుకుని సరిగ్గా భగవంతుడు వచ్చే ముందు ఒక మాయ మనస్సులో పెడతారు. ఆ మాయ వల్ల ఏమవుతుంది, భగవంతుడు కనబడగానే వీడు ముక్తి అడగడు. దేవతలు అలాంటి మాయ నా మీద ప్రవేశపెట్టారు. దైవీం మాయాం ఉపాశ్రిత్యం ప్రసుప్త ఇవ్వ భిన్న దృక్కు. ఆ దేవమాయ నన్ను పట్టుకుంది అందుకే ముక్తి అడగలేకపోయాను అని కొంచెం బాధపడ్డాడు. అయితేనే అంతటి పరమాత్మ కనీసం తర్వాతైనా ముక్తిస్తానన్నాడు కదా, మళ్ళీ దానికోసం బెంగెందుకు అని మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. అంటూ అయ్యి సామాన్యులకి మహాత్ములకి అదే తేడా. సామాన్యుడైతే అయ్యో నేను ఇంకోటి ఏదో కోరుకుంటే బాగుండు అని అదే మనసులో పెట్టుకు బాధపడతాడు. ఈయన కొంచెం ధైర్యం తెచ్చుకుని భగవంతుడు వాసుదేవుడు ధ్రువమండలంలో కొంతకాలం ఉన్నాక పరంధామం పొందుతావు అని చెప్పాడు కదా, ఇంకెందుకో దీనికోసం ఆలోచించటం. ఇక మీదటైనా భవిష్యత్తులో తపస్సుకు వెళ్ళేవాళ్ళు దేవమాయ నుంచి బయటపడుదురుగాక, అవమానం నుంచి బయటపడడానికి తపస్సు చేయక ముక్తి పొందడానికి తపస్సు చేయుదురుగాక అనుకుంటూ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. బయలుదేరి ఏం చేశాడో తెలుసుకోరుగా. మళ్ళీ రేపటి రోజు అపూర్వమైన దివ్య చరిత్రలు ఎన్నెన్నో ఉన్నాయి, వాటన్నిటినీ విని తరించదరుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.